ఇది మనసులో గుర్తుంచుకుని నాతో పాటు ఈ శ్లోకాన్ని మూడు సార్లు చదవండి. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్టు మరి బావిలో నీళ్లు తాగి ఉన్నాం కదా, అంచేత ఈ బావిలో నీళ్ళకి ఆవగింపు కలిగి ఆ మంచిది కూడా ఈ బావిలో నీళ్ళ లాంటి రుచే రావటానికి ఇంకో శ్లోకం కడతా పెట్టండి మీరు. చింతామణే లోకసుఖం సురదృస్వర్గ సంపద ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఎందుకు ఇదంతా చేయమంటున్నాము అంటే భౌతిక జగత్తులో కావలసినటువంటిది కూడా మీకు లభిస్తాయి, స్వర్గ జగత్తులో ఉన్నవి కూడా మీకు లభిస్తుంది, ఇదంతా కాకుండా వైకుంఠంలో ఉన్నటువంటిది కూడా మీకు లభిస్తుంది. ఇది మూడు చేతనత్వాలు గుర్తుంచుకోండి. జాగ్రత్త అవస్థలో లభించేది చింతామణి పరశువేది. మనమందరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది జాగ్రత్త అవస్థ అంటాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయో, అమెరికా ప్రెసిడెంట్, సైంటిస్ట్, బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ ఎవడైనా కానివ్వండి, వాడు వాడు ఏ స్థితిలో ఉంటాడు? జాగ్రత్త స్థితిలో ఉంటాడు. ఇదంతా కాకుండా కొంతమంది ప్రజల భవిష్యత్తు మార్చడానికి కలలు గంట ఉంటారు. లీడర్స్ అందరూ సైంటిస్టులు, బిజినెస్ పీపుల్, లీడర్షిప్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించింది మనం ఫలితం పొందుతూ ఉంటాం. కంప్యూటర్స్ అవి మనం కనిపెట్టలేదు, ఎలక్ట్రిసిటీ మనం కనిపెట్టలేదు, ఎవరో కనిపెట్టాడు, ఆ కనిపెట్టింది ఏం చేస్తున్నాం మనం? ఉపయోగించుకుంటున్నాం. ఇది కళల జగత్తు. వాళ్ళు కళలు గని దానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేసి దాన్ని భౌతిక జగత్తులోకి దింపుతారు. అక్కడ కూడా మీరు ఏం కళలు కంటారో అది జరిగిపోతుంది అన్నాడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, ఇది అంతా కాకుండా రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలో ఇంకొక అద్భుతమైనటువంటి క్షేత్రం ఓపెన్ కాబోతోంది, నిద్రా జగత్తు. నిద్ర స్థితి ఇప్పుడు వేస్ట్ అనుకుంటున్నాం మనం, నిద్రపోయిన టైం అంతా కూడా నేస్ట్ అనుకుంటున్నాం. కానీ ఒక్క నిమిషం మీరు గుర్తుంచుకోండి, నిద్ర రావటం లేదని చెప్పి అనేక మంది కోటీశ్వరులు డాక్టర్లు ఎంత పడుతున్నారు. వాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చేయగలరు మీరు మీ నిద్ర వాడికి ఇవ్వగలిగితే. మీరు ఎంత కోటీశ్వరులో మీకు అర్థమవుతుందా? అంటే నిద్రపోగలుగుతూ ఉంటే మీరు కండిషన్ అది, మీ నిద్ర మీరు కొంచెం అలా కట్ చేసి కట్ పేస్ట్ లాగా ఓ కోటీశ్వరుడికి మీరు మీ నిద్ర ఇవ్వగలిగితే వాడు మీకు కోట్లు కోట్లు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు అంటే నమ్ముతారా నమ్మరా? తెలుసా, డాక్టర్ చుట్టూ చాలా మంది కోటీశ్వరులు తిరుగుతున్నారు. ఇందుకు నిద్రలో ఉన్నటువంటి ఆకర్షణ అందని మీకు ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ వచ్చిందా? అసలు అది రాబోయే 5-6 ఏళ్లలో ఓపెన్ అప్ అవుతుంది. ఈ ఇప్పుడు ఏ విధంగా అయితే జాగ్రత్త అవస్థలో మనం ఇష్టం వచ్చినటువంటి మార్పులు చేసుకోగలుగుతున్నాము, స్వప్నావస్థలో ఇష్టం వచ్చినటువంటి మార్పులు 5 రకాలైనటువంటి వ్యక్తులు ఇప్పుడు చేసుకోగలుగుతున్నారు వాళ్ళకి తెలియకపోయినా. అందుకే అలాంటి వాళ్ళ కళలు నిజం అవుతాయి. పొలిటీషియన్స్ అంటే కండిషన్ ఏంటి? నిజమైన పొలిటీషియన్స్. తర్వాత సైంటిస్ట్, మళ్ళా అక్కడ కండిషన్ ఏంటి? నిజమైన సైంటిస్ట్. అందరూ సైంటిస్ట్ అనుకోకండి, సైన్స్ చదివిన వాళ్ళందరూ సైంటిస్టులు కారు. మూడవది బిజినెస్ మ్యాన్, బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్ కాదు. బిజినెస్ మ్యాన్ ఎలాంటి వాడు అంటే మట్టిని ముట్టుకుంటే బంగారం అవుతుంది వాడు. బంగారాన్ని ముట్టుకుని ఇప్పుడు ఏం మార్కెట్ అది, షేర్ మార్కెట్ లో ఏమవుతుంది అది, బిజినెస్ ఎలా అవుతుంది అది? బిజినెస్ అంటే ఏదవుతుందంటే బిజినెస్ పార్టిషన్ అయినప్పుడు కోటీశ్వరులు కట్టుబట్టలతో వేరైపోయారు. మళ్ళీ వాళ్ళు ఏ ఏరియాకి వెళ్ళారో అక్కడ కోటీశ్వరులు అయ్యారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్, వాళ్ళు మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది. అలాంటి స్థితి అది స్వప్న స్థితి. దే కెన్ డ్రీమ్ ఇట్. అందరూ బిజినెస్ మ్యాన్ కాదు, అందరూ పొలిటీషియన్స్ కాదు, అందరూ సైంటిస్టులు కాదు. ఇంకా నాలుగోది అభినేత, యాక్టర్స్. అసలు వాళ్ళని ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తా ఉంటే అక్కడ ఎవరు యాక్టర్ పేరు, ఎవరో ఒక యాక్టర్ పేరు చెప్పాయా బాబు? ఇంకా ఉన్నాడా? ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ అక్కడ వచ్చాడు అని విన్నారనుకోండి మీరు, మీ సంగతి నాకు తెలియదు కానీ ముందు నేను పరిగెడతా, మిగతా వాళ్ళ సంగతి నాకెందుకు అంతేత. అభినేతలు ఇదంతా కాకుండా ఐదోవాడు సాహితీవేత్త, అభినేతలకి వాకిచ్చేది సాహితీవేత్తగా. ఈ ఐదుగురు కళల జగత్తుని భౌతిక జగత్తులో చెక్కేటటువంటి అద్భుతమైనటువంటి సాధకులు ఈ ఐదుగురు. దీన్ని దాటి ఉన్నటువంటి ఒక స్థితి ఉందని చెప్తున్నాను నేను, నిద్రాస్థితి. నిద్రాస్థితిని మనుషుల వరకు అందజేసేవాళ్ళు ఋషులు. ఈ తేడా అర్థం చేసుకోండి. భౌతిక జగత్తులో ఎలాగైతే ఈ ఐదు గ్రూపులు ఉన్నాయో, భౌతిక జగత్తులో ఈ ఐదు గ్రూపులు ఏం చేస్తున్నాయి, స్వప్నాలను, అలాగే నిద్రాస్థితిని భౌతిక జగత్తులో చేర్చేటటువంటి వాళ్ళు ఋషులు కూడా ఐదు గ్రూపులు ఉన్నారు. ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, ఐదుగురు. వీళ్ళకి దీటుగా ఇప్పుడు అంచేత ఈ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఋషులే. కానీ ఏమని చెప్పొచ్చు, మనం అజ్ఞానంలో ఉన్నటువంటి ఋషులు అనొచ్చు. పరిణామ క్రమంలో చివరికి వాళ్ళు అక్కడికే వెళ్తారు. వీళ్ళైదుగురు ఎవరు? వీళ్ళు ఐదుగురు బిజినెస్ లో ఉన్న వాళ్ళందరూ కాదు. ముట్టుకుంటే బంగారం చేయగలిగేటువంటి వ్యక్తులు ఇప్పుడు బిజినెస్ లో ఉన్నారు. నేను మీకు చాలా సార్లు ఉదాహరణ చెప్పాను కదా, నా దగ్గరే నా కళ్ళ ముందే గుంటూరులోనే ఇద్దరు ఒకప్పుడు వ్యాపారం మొదలెట్టారు ఒకేసారి. ఆల్మోస్ట్ ప్రాబ్లం ఒకే సైకిల్ని షేర్ చేసుకున్నారేమో కూడా నాకు తెలియదు అంతా. కానీ ఒకడు సంవత్సరానికి 2 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే రెండవ వాడు యాక్చువల్ గా అక్షరాలు అడుగు తింటున్నాడు. నాకు ఇద్దరు తెలుసు. నాకు ఒకప్పుడు వ్యాపారం ఎంత చేస్తే ఏంటి తేడా? చేతనత్వంలో తేడా ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకు నేను మీకు చాలా చాలా చెప్తున్నాను, మీరు అనుకున్నటువంటి మీరు సాధించలేకపోవటానికి కారణము మీ చేతనత్వం మారలేకపోవటమే. ఇక్కడ కూడా నేను చాలా మందిని చెప్తూ ఉంటాను. దేవాలయంలో చాలా మంది నన్ను ప్రశ్న వేస్తూ ఉంటారు, అదంతా వస్తే ఎక్కడ పెట్టుకుంటా మాస్టారు అని. లిమిట్ అయిపోయావు నువ్వు. 10 మంది వస్తే ఎలాగా అంటారు, లిమిట్ అయిపోయావు. దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళు లిమిట్ ఎవరు? నర్మదా నది ఒడ్డున ధూనివాలా బాబా అని ఒకతను ఉండేవాడు మొన్న మొన్నటి వరకు. ఆ పక్కనే ఆశ్రమం ఉండేది, ఈయన నది ఒడ్డున ఉండేవాడు. ఒకసారి ఆశ్రమం నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు ఈయన దగ్గరికి. 600 మంది వస్తున్నారు సడన్ గా రాత్రికి రాత్రి, ఆశ్రమంలో భోజన వసతి లేదు. ఇంత ఇసుక తీసి ఇచ్చాడు. 600 మందికి సరిపోయే భోజనం అయిపోయింది. అది ఏంటి తేడా? ఇసుకేగా ఇచ్చింది అది. మీ కళ్ళ ముందు ఇలాంటివి చాలా చదివి ఉంటారు, మీ కళ్ళ ముందే చాలా జరిగి కూడా ఉంటాయి. కేవలము మీ చేతనత్వాన్ని మీరు మార్చేసుకుంటే మీ జీవితాలు మార్చిపోతాయి. అది భాగవతం చెప్పేది. మొత్తము కూడా క్షణంలో మారిపోతారు మీరు, ఒక క్షణమే. ఆ చేతనత్వాన్ని మీరు ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? బావిలో నీళ్ళు, బావిలో నీళ్లు తాగినా చేతనత్వం మార్చుకోగలము అనుకుంటే మారిపోతుంది. ఇంకేంటి, చేతనత్వానికి ఆహారానికి సంబంధం లేదు. ఆ సంబంధం మనం పెట్టుకున్నాం. మనం పెట్టుకున్నాం కనుక ఏం చేస్తున్నాం, మనకి ఈ రిలేషన్షిప్పే తెలుసు. ఆహారం ద్వారా చేతనత్వాన్ని మార్చుకోవటం, అది చేయండి. లేదా అక్కడి నుంచి వస్తాము, ప్రసాదం అవుతుంది అది. మీరు అబ్బాయి విషయం తాగింది ఏమీ అవలే. మనం అమృతం తాగుతున్నాం. అమృత ఆహారం అంటే అదే కదా. వాంతులు అయిపోతాయి, పట్టం లేదు, తలనొప్పిగా ఉంది, మాస్టారు కాఫీ తాగొచ్చా అని అడుగుతాను నన్ను. ఎందుకంటే అమృత ఆహారం తిన్నానండి, తలనొప్పి వచ్చిందండి. రైటా తప్ప నేనే అంటలే. అది ఎందుకు అది వస్తుంది మనకి? బావిలో నీళ్లు తాగి. అర్థమవుతుందా? అంచేత చింతామణి లోకసుఖం సురద్రు స్వర్గ సంపదాం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగ్యతుల. చేతనత్వాన్ని మార్చుకోండి మీరు, చేతనత్వాన్ని మార్చుకోండి. పైవాడు ఆఫీసరు, వాడు ఎంత తిట్టినా నువ్వు కంట్రోల్లో ఉంటావు. ఎంత కోపిష్టవాడైనా కానివ్వండి, అది ఇంటికి వస్తాడు, ఉతిగా ఆరేస్తాడు. ఇక్కడ కంట్రోల్లో ఉండలేకపోతున్నాను మాస్టారు, ఎంత నటనది. నువ్వు ఉండలేవా కంట్రోల్లో? ఆఫీసర్ దగ్గర ఎలా ఉన్నావు కంట్రోల్లో? చేతనత్వం మారిందంటే అక్కడ నువ్వు నౌకరు అనే చేతనత్వం ఉంది కనుక కంట్రోల్లో ఉన్నావు. ఇక్కడ ఐఎమ్ ది బాస్, ఇంత చేస్తే ఏం చేయలేడు. ఓ చిన్న అలవాటు వీడు మానుకోలేడు, వాడు మిగతా వాడు అలవాట్లు మానుకోమంటాడు. నేను బాస్ అని అంటాడు. ఇంచేత బావిలో నీళ్ళు తాగావు కనుక. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన బలహీనతల్ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, అది చేయకండి. అది ఇక్కడ ఈ తేడా నేను చెప్పింది. చేతనత్వ విజ్ఞానంలో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జాగ్రత్త అవస్థ నుంచి స్వప్న స్థితిలో జీవించగలిగే వాళ్ళు ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. స్వప్నాలు నమ్ముతున్నారు. పొలిటీషియన్స్ అందరూ అంతే కదా, నేను ఇచ్చేసేస్తాను, మీకు అచ్చేసేస్తాను, ఇది చేసేస్తానంటే ఏమమ్ముతున్నాడు వాడు? స్వప్నాలేగా అమ్ముతున్నాడు. సైంటిస్ట్ ఏం చెప్తున్నాడు? నేను క్యాన్సర్కి మందు కనిపెడతానని చెప్పి గవర్నమెంట్ దగ్గర కోట్ల కోట్లు అవుతున్నాడు. కనిపెడతాయండి, నేను వాడు మోసగిస్తున్నాను నేను అంటలే, కానీ అంతేగా వాడు స్వప్నాలనే కదా అమ్ముతున్నాడు. మీరు అది అర్థం చేసుకోండి. రైటరు అసలైన శిశులైన స్వప్నాలు అమ్ముతున్నాడు గ్యారంటీగా. పాప యాక్టర్, పాపం డ్యాన్స్ కూడా చేసి అమ్ముతున్నాడు స్వప్నాలను. ఈ తేడా అర్థం చేసుకోండి. చేతనత్వంలో మీరు ఎవరిని గొప్ప అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్వాప్నిక జగత్తులో జీవించే వాళ్లే, అవునా కాదా? అదేవిధంగా ఈ ఋషులు అంతకంటే పై స్థాయి వాళ్ళు. వాళ్ళు స్వాప్నిక జగత్తులో జీవించటం లేదు. వాళ్ళు ఏ స్థితిలో జీవిస్తున్నారు? నిద్ర స్థితిలో జీవిస్తున్నారు. అది మనకు అనుభూతి లేనటువంటి చేతనత్వం. అంటే నిద్ర అంటేనే అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ అవేర్. ఇప్పుడు నిద్రపోయావు, నిద్రలేస్తావు, లేచాక తెలుస్తుంది నిద్రపోయామని, నిద్రలో నీకు తెలియదు నిద్రపోతున్నానని. తెలిసిందంటే నిద్రలో నిద్రపోయానని కలగంటున్నావు అనమాట, అంతే కదా కలిగింది అది. అంచేత ఈ అనవేర్నెస్ ఉండే, అజ్ఞానం ఉండే, ఈ అజ్ఞాన స్థితిని జ్ఞానముగా మార్చేటటువంటి 5 స్థితులు ఉన్నాయి. దాన్ని చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి, 5 చేతనత్వాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే రైటర్ ఈ జాగ్రత్త అవస్థలో సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడో, దేవర్షులు ఆ జగత్తులో సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. దానికి ఉదాహరణ నారదుడు. నారదుడు అంచేతే విష్ణువు వాళ్ళు కూడా నారదుడు రాసినటువంటి డ్రామాని ప్లే చేస్తారు. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి చెప్పినటువంటి మాటల్ని. అసలు స్క్రిప్ట్ అంతా నారదుడు రాస్తాడు, అవునా? కొంచెం మీకు ఆ జ్ఞానం ఉంటే ఇంకా ఈజీ అవుతుంది, లేకపోతే మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది గుర్తుంచుకోండి. అంటే నారదుడిని ఏమని పిలుస్తామను? దేవర్షి అని పిలుస్తాం. వశిష్ఠుడిని ఏమని పిలుస్తాం? బ్రహ్మర్షి అని పిలుస్తాం. అంటే వశిష్ఠుడు ఎవడనమాట? ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని చేతిలో పెట్టుకుని రాముడు వాళ్ళకి కూడా ఫ్రీ విల్ వర్సెస్ డెస్టినీ యోగ వశిష్ఠని చెప్తాడు. రాముడికి వాళ్ళకి కూడా ఎలా జీవించాలో చెప్తాడు బ్రహ్మర్షి. రాజర్షి వాళ్ళంతా కాఫీ కొడతాడు, అంతేగా. నేను వశిష్ఠుడు అయినటువంటి వాడిని అవ్వాలి. కానీ వాడు ఎప్పుడవుతాడు? విశ్వామిత్ర స్థితి ఉంటే. విశ్వామిత్ర స్థితి అంటే అర్థం కదా, ప్రపంచం అంతా మిత్రంగా ఉండాలి, ఒకళ్ళు ఇద్దరుని కాదు. మిగతా వాళ్ళందరూ మహర్షులే, రాజర్షులు కూడా కాదు. మహర్షుల కంటే తక్కువ ఋషులు. ఈ లెవెల్ పురాణాలు అవి చదువుతున్నప్పుడు మీరు గుర్తుంచుకోండి, అందరూ ఒకళ్ళు కాదు. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి, ఈ 5 దీటిగా భౌతిక జగత్తులో నిజమైనటువంటి 5. దానికంటే తక్కువ ఏమన్నారు? అబద్ధమైనటువంటి 5. అబద్ధమైనటువంటి 5 అంటే ఏంటి? ఓ నెహ్రూయో, ఓ చర్చిలో, ఓ హిట్లరో, వీళ్ళు నిజమైనటువంటి పొలిటీషియన్స్. ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ అందరూ నకిలీ పొలిటీషియన్స్. వాళ్ళని చూసి ఆ లెవెల్లో రైతా తప్ప అన్నది మీరే దాని గురించి మనం చర్చించుకోవటం లేదు. ఆ స్థాయి అర్థం చేసుకోండి. ఓ బజాజ్, ఓ బిర్లా, ఓ టాటా, వీళ్ళు బిజినెస్ మ్యాన్. మిగతా వాళ్ళందరూ నకిలీ బిజినెస్ మ్యాన్. కానీ వాళ్ళు బెటర్, అది గుర్తుంచుకోండి. మనందరికంటే వాళ్ళు బెటర్. ఉద్యోగస్తుల కంటే వీళ్ళు ఖచ్చితంగా బెటరే. ఎందుకంటే ఉద్యోగస్తులు అడుక్కు తినేవాళ్ళు, అడుక్కుని తినేవాడికి నిర్ణయించే హక్కు లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఉద్యోగం చేసేవాడు ఏమీ నిర్ణయించుకోలేడు. వాడు కంపెనీలో కూడా వాడు ఇది చేయాలి ఇది చేయాలని బయట మాట్లాడుకోవాల్సిందే తప్ప వాడిని ఎవడో అడగడు. ఉద్యోగస్తులకి నిర్ణయించుకునే హక్కు లేదు. మేము అలాంటి ఉద్యోగస్తులు అవ్వాలి అనేటటువంటి కోరిక నుంచి మీరు బయట పడగలిగితే కానీ స్వావలంబనం అంటాం. అందుకే భారతదేశానికి స్వాధీనం వస్తే తప్ప భాగవతాన్ని చెప్పలేము అని గురువులు చాలా ప్రయత్నం చేసి బిఫోర్ టైం లాక్కొచ్చారు స్వాధీనాన్ని. దానికి ఆధారం చేసుకున్నటువంటి పనిముట్టే గణపతి నవరాత్రులు. దాని గురించి ఇదంతా చెప్పుకొచ్చేది. ఈ 5 కలవండి మీరు 22 ఈ గణపతి నవరాత్రులలో. ఆ సామూహికత కావాలి అంటే మా ఇంట్లో పూజ చేసుకుని వస్తాము అని నాతో చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను బ్రహ్మానంద పడిపోయాను, నేను ఆ బావిలో నీళ్లు తాగలేదు అని. నాకు ఆనందం వేసింది, వాడేం చేశాడో నాకు అనవసరం. బాబు సామూహికంగా ఇక్కడ చేసుకోండి మొర్రో అని నేనంటే, ఒక్క నిమిషం మాస్టర్, మీరు చెప్పారు బాగానే ఉంది, గంటన్నర సేపు నేను మాట ఇంట్లో చేసేసుకుని ఇంకా చాలా మంది రకరకాలు అడుగుతారు, మా ఇంట్లో దేవుడికి ప్రసాదం పెట్టి వస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఇంట్లో దేవుడు ఎక్కడున్నాడో, ఈ ఇంట్లో దేవుడు ఎక్కడున్నాడో, అసలు ఇంతకీ నాకు వాళ్ళు దేవుడు కనిపించి పెట్టగలుగుతున్నారో అని నాకు చాలా ఆనందం వేసింది. అసలు రామకృష్ణ పరమహంస వాళ్ళు కూడా దేవుడికి పెట్టలేకపోయారు, వీళ్ళు పెడుతున్నారు. కొంచెం ఆ బావి నుంచి నీళ్ళు వదిలించుకోండి, అందుకు నేను చెప్పేది ఇంతలాగా. అంచేత నారదుడు చెప్తున్నట్ట భాగవతంలో, నారదుడు సనకాదుల మునులకి చెప్తున్నాడు, నేను భారతదేశం వెళ్ళాను, హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుబంధనం ఏవ మాదిషు తీర్థేషు భ్రమమాణ ఇతస్తత, ఇదంతా కూడా తిరిగాను. ఇన్ని తీర్థాల్లో కూడా, ఇన్ని తీర్థాల్లోనూ నాకు ఎక్కడా కూడా పృథ్వీ ఇంత గొప్పదే అని మీరు అందరూ చెప్పుకుంటే వెళ్ళి వెళ్ళాను నేను, నాకు ఎక్కడా గొప్పతనం కనిపించలేదు. అక్కడ నాకేం కనిపించింది అంటున్నాడు, సత్యం నాస్తి తపశ్శౌచం దయాదానం న విద్యతే, తపస్సు లేదు, సత్యం లేదు, శౌచం లేదు, దయ లేదు, దానం లేదు. మళ్ళా ఐదు వచ్చాయి. ఈ ఐదు ఇందాక నేను చెప్పిన ఐడెంటిటీ ధీటుగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. శౌచము, క్లీన్లీనెస్, క్లీన్ గా ఉండాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు ఇందాక నేను చెప్పిన స్వాప్నిక జగత్ లీడర్స్ లో ఐదుగురులో ఎవరు? క్లీన్లీనెస్, 100% ప్యూర్ ఉండకపోతే వాడికి రిజల్ట్స్ రావు. ఏఆర్ క్వాలిటీయా, ఎల్ఆర్ క్వాలిటీయా అని సైన్స్ చదివిన వాళ్ళు, ఎనలిటికల్ రియాజెంటా, ల్యాబొరేటరీ రియాజెంటా. ఉప్పు కిలో ఎంత ఇప్పుడు? నేను అసలు 4 రూపాయలు. ఏఆర్ క్వాలిటీ ఉప్పు మా ల్యాబొరేటరీలో ఉపయోగిస్తాం, 980 రూపాయలు కిలో ఉప్పు. ఇందువల్ల శౌచం, శౌచం క్లీన్. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది ఎక్కడో చెప్పబట్టం లేదు, ఇక్కడ మీ జీవితాల్లోనే జరుగుతున్నాయి. అంటే వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ప్యూరిటీకి ఇస్తున్నారు. దానానికి ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తారు? బిజినెస్ మెన్. వాడు ఎంత దానం చేస్తే అంత వాడికి ఇంకమ్ ట్యాక్స్ ముందు మిగులుతుంది, మిగతా సంగతి తరారుతుందాం. అసలు అక్కడే వాడికి లాభం కనిపిస్తుంది కదా, మిగతా వాళ్ళు చేయాల్సిన పనులే. అవునా? దానం, సత్యం, సాహితీవేత్తలు, రైటర్స్, ఉన్నది ఉన్నట్టు రాయాలి కదా. అడుక్కు తినేవాడు 1 కోటి రూపాయలు దానం చేశాడు అని రాశాడు అనుకోడు, అనుకున్నావు ఒకడు స్టోరీ రైటర్ అయితే ఆ పుస్తకం వాడు చదవాడు, లేకపోతే వాడు బావిలో నీళ్లు తాగారని మీరు మీ భాషలో చెప్తారు. అంతే, అంతే సత్యం ఎవరు అంటే ఉన్నది ఎలా ఉండాలో అలా చెప్తారు వాళ్ళు. లేకపోతే నావెల్కి హీరో హీరోలాగా ఉండాలి, విలన్ విలన్లాగా ఉండాలి. సత్యం రైటర్స్, శౌచం సైంటిస్ట్, దానం బిజినెస్ పీపుల్, దయా, దయ ఎవరికి ఉండాలి? పొలిటీషియన్, రాజుకి దయ ఉండాలి. దయ ఉన్నటువంటి రాజుని మనం పొగుడతాం. ఇప్పుడు లేదు, అది గ్యారంటీగా ఉండదు. ఉండుంటే వాడు పర్ఫెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ పర్ఫెక్షన్ గురించి చెప్తాడు. ఇక్కడ శౌచము, సత్యము, ఇంకేం మిగిలింది? యాక్ట్రెస్ తపస్సు చేయాల్సిందేగా. ఇందుకు తపస్సు? మనం 1 నిమిషం స్థిరంగా కూర్చోలేము. వాడు విశ్వామిత్ర రోలు ఏదో రోలు వేస్తాడు, మఠం వేయాల్సిందే, వాడు ఇలా కూర్చోవాల్సిందే, గడ్డం పెట్టుకుంటాడు, వాడు లైట్ ఫోకస్ చేస్తాడు. మీరు వెళ్ళి చూడండి వాడి అవస్థలు. మీకు మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా యాక్టింగ్ చేయరు. పెద్ద తపస్సు అది. అర్థమైంది? ఇప్పుడు ఇంతటి ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోండి, టాబ్యులేషన్ చేసుకోండి. మీరు ఏదైతే టాబ్యులేషన్ చెప్పారు, ఇవంతా కూడా చేతనత్వ విజ్ఞానమే. ఈ చేతనత్వాన్ని మీరు మార్చేసుకుంటే అది మారిపోతుంది. అంతవరకు ఉద్యోగం లేదు వాడికి, ఆ క్షణం ఉద్యోగం వచ్చింది వాడికి. ఏమయ్యాడు వాడు? నిరోగస్తుడు కదా, ఉద్యోగస్తుడు. ఏమైంది అక్కడ? ఏం అవలేదుగా, చేతనత్వం మారింది. చేతనత్వం ఎందువల్ల మారింది? ఆసనం మారింది. నిరుద్యోగి అనే ఆసనం నుంచి అంచేత మీరు ఆసనాలు కనుక కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీ చేతనత్వం మారిపోతుంది. ఆసనాల యొక్క ఇంపార్టెన్స్ అది. తర్వాత ఆసనం, చేతనత్వ స్థితులు అది, సర్పాసనం, భుజంగాసనం. ఆ సీక్వెన్స్ లో మీరు చూసుకోండి. అది ఆసనాల్లో కూడా మళ్ళీ ఈ 5 గ్రూపులు వస్తాయి మీకు. ఈ 5 గ్రూపులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నారదుడు పాపము భూమి మీదకి వచ్చాక ఇది 5 ఎక్కడ కనిపించలేదు వాడికి. సత్యం నాస్తి,
తపశౌచం దయాదానం నవిద్యతే. సత్యం అంటే ఏంటి, కరెక్ట్ గా రాసేవాడు లేడు, తపస్సు కరెక్ట్ గా యాక్టింగ్ చేసేవాడు లేడు, శౌచం కరెక్ట్ అయిన సైంటిస్ట్ లేడు, దయా కరెక్ట్ అయినటువంటి పొలిటీషియన్ లేడు, దానం కరెక్ట్ అయినటువంటి బిజినెస్ మ్యాన్ కూడా నాకు లేడు. ఎందువల్ల లేడు అంటే ఉదరం భరిణవో జీవా, వీళ్ళందరూ కూడా పొట్ట కోసమే ఈ రోల్స్ వేస్తున్నారు తప్ప. సైంటిస్ట్ సైన్స్ ఎందుకు చదివాడు అంటే చాలా మంది వచ్చి అడుగుతారు, పేరెంట్స్ అడుగుతారు, పిల్లలు అడుగుతారు, ఇంతకీ మాస్టరు బీఎస్సీ అయిపోయింది మావాడు, బయోకెమిస్ట్రీ చదవమంటారా, బయోటెక్నాలజీ చదవమంటారా అంటే వాడికి ఏది ఇంట్రెస్ట్ అవుతే అది చదవమంటాను నేను. చదువు ఏది ఇంట్రెస్ట్ అవుతే అది చదవాలి. ఇమీడియట్ గా ఏమడుగుతారో తెలుసా, ఉదరం భరిణో జీవా, డబ్బు ఎందులో ఎక్కువ వస్తుందో చెప్పండి మాస్టర్, అందులో చేర్పిస్తాం. సత్యం లేదు కదా, అర్థమవుతుందా? ఆ విధంగా నారదుడు పడినటువంటి బాధ. చదువుకునేది చదువుకో, నువ్వు కడుపు నింపుకోవటానికి ఏ వృత్తి అయినా చేసుకోవచ్చు. ఉదరం భరిణో జీవ వారకాహ కూటభాషిణ. కూటభాషిణ అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేవాళ్ళం, లోపల ఉన్నదోటి బయట ఉన్నదోటి. మందాహ సుమందమతయో మందభాగ్య హ్యుపద్రుతా పాఖండ నిరతా సంతో విరక్తా సపరిగ్రహ. ఇక్కడ ఆ ఎడ్జెక్టివ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది పోగొట్టుకోవటమే భాగవతం. మందాహ స్లో, స్లో అంటే ఇప్పుడు టెలిఫోన్ నెంబర్ అడిగాం అనుకోండి, ఇంటి దగ్గర ఉంది, ఇద్దరు ఒప్పేసుకుంటారు, ఈయన ఒప్పుకుంటాడు వాళ్ళు ఒప్పుకుంటారు, ఇంటి దగ్గర ఉంది కదా, ఎలా ఇప్పుడు ఫోన్ నెంబరు, పెద్ద ప్రాబ్లం అది. ఎలా దానికి ఇప్పుడు ఒక ఏం వేయాలి, ఇప్పుడు అన్నిటికీ ఏం వేస్తూ ఉంటారు, కమిటీ వేయాలి ఇప్పుడు ఎలా అని. స్లో, ఏదైనా ఒక పని అడ్డుకోవాలి అంటే ఏం చేయాలి, కమిటీ వేసేస్తే పని ఆగిపోతుంది. భలే తెలియని వాళ్ళు అడిగే ఒక కమిటీ వేయండి అంటారు. కమిటీ వేయండి అంటే అర్థం ఏంటి అసలు, కాస్త ఆలస్యం అయ్యేటట్టు చూడండి అనొచ్చు కదా. మందాహ మూర్ఖత్వం యొక్క పరాకాష్ట మనకి పేపర్ చూస్తే కనిపిస్తూ ఉంటుంది మనకి. సుమందమతయో ఎడ్జెక్టివ్ కూడా కలిపాడు, అపిచే సుదూరాచారు. స్లోలో పరమస్లో మన హైకోర్ట్స్, నువ్వు వెళ్ళావనుకో అక్కడ ఫినిష్, ఇంకేం అవదు. అంచేత పని అవ్వకూడదు అనుకుంటే కోర్టుకి వెళ్ళండి మీరు, కానీ ఒకళ్ళకి లాభం, వెళ్ళకి లాభం, అది ఎవరికో ఒకళ్ళ లాభం అవుతుంది. సుమందమతయో మంద భాగ్య, ఫేట్ కూడా వాళ్ళది మందమే, అదృష్టహీనులు. హ్యుపద్రుత, ఇలాంటి వాళ్ళు ఏ పని చేసినా కొమ్ము ఉంటుంది, ఉపద్రవం, ఏది చేసినా తప్పే చేస్తాం, బాగా ఆలోచించి వేస్తారు అడుగు, ఆలోచించకుండా వెళ్ళింటే బాగానే ఉంటుంది. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, బాగా చెయ్యాలి మాస్టారు అంటే అంటారు, నేను ఆ రోజు భయపడతాను. నేను మీరు వచ్చారు మాస్టారు వెయిట్ బస్, మామూలుగా వంట చేసేస్తే చాలా బాగా వస్తుంది, బాగా చేద్దాం అనుకుంటే ఇచ్చేదంటే హిపద్రుత ఉపద్రవం వచ్చేస్తుంది. పాఖండ నిరత, పాఖండం అంటే పాఖండ ఖండిని అని ఆర్య సమాజం స్థాపించిన తన ఎవరు ఆయన, దయానంద సరస్వతి. ఆయన జెండా పేరే పాఖండ నాశిని అని. పాఖండం అంటే లేనిది ఉన్నట్టు నటించడం. అది ఈనాడు అందరిలో ఉందో లేదో చూసుకోండి, ప్రతివాడు అంత ఉండదు, అది ఉన్నట్టు నటిస్తాడు. పాఖండం అంటే అది లేనిది ఉంది అనుకునేటట్టు ఇతరులు అనుకుంటే చాలు వాడికి, వాడి దగ్గర ఉందా లేకపోయినా. పాఖండ నిరతాహ సంతో విరక్తాహ సపరిగ్రహాహ, విరక్తులు ఈ ఆశ్రమ వాసులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి అసలు వాళ్ళు, అపరిగ్రహాహ. అపరిగ్రహ అంటే ఏమి తీసుకోకూడదు. వాళ్ళు ఏమైపోయారట, సపరిగ్రహాహ, తీసుకోవటంలో ఎక్స్పర్ట్. ఇది చాలా జాగ్రత్తగా ఈ చేతనత్వంలో మార్పు ఎలా తీసుకురావాలో చెప్తున్నారు. ఏమేం మార్పులు రావాలి, మందాహ తక్షణం చేయటం నేర్చుకోండి, సుమందమతయో నేర్చుకునేది తక్షణం నేర్చుకోండి, మంద భాగ్య మన ఫేట్ అదృష్టహీనం ఎందుకయ్యాం చెయ్యం కనుక ఇది మంచిది అని తెలిసి రోజుకి 1000 సార్లు గాయత్రి అవగాహన చేసుకుంటే వాడు ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా పోతాయి. ఇవాళే తమాష ఇవాళే ఆ ఉత్తరాలు కూడా సరైన గురువు గారివి. ఒక అమ్మాయి గురువు గారికి ఉత్తరం వచ్చింది, నువ్వు చూపించమ్మా ఉత్తరం. గురువు గారు హ్యాండ్ రైటింగ్ లో ఉంది ఆ ఉత్తరం. పిల్లలు పుట్టడం లేదు గురువు గారు. ఉత్తరం అది, ఎన్ని రకాలుగా తరిచి చూసినా నీ ఫేటిని మందభాగ్య, నీ ఫేటిని కొన్ని జన్మల వరకు నీకు పిల్లలు పుట్టే యోగం లేదు అని గురువు గారు రాశారు. దాని కిందనే రాశారు ఆయన. కానీ నీ రోజుకి గాయత్రి చాలీసా తర్వాత మొదలెట్టేసే ఉంటావు నువ్వు, నువ్వు కొన్నాళ్ళు కంటిన్యూ చేయి ఇంటి దగ్గర గాయత్రి సాధన. గాయత్రి సాధన కంటిన్యూ చేసిన తర్వాత ఇంకో కండిషన్ పెట్టారు. అప్పుడు 1955 అనుకుంటా, నాకు గుర్తులేదు, ఒక స్పెషల్ జ్ఞానయజ్ఞం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం సాధనలు ఎలా ఓపెన్ చేస్తున్నాం, నవరాత్రి సాధన అలా కలిసిమెలిసి సాధన ఉంటుంది, ఆ సాధనలో పాలు పంచుకోన్నారు. కలిసిమెలిసి చేసే సాధనలో పంచుకుంటే మీరు చాలా జాగ్రత్తగా, ఎన్నిసార్లు మీకు చెప్పినా అది విలువ అర్థం అవటం లే నాకు. ఒక్కొక్కళ్ళు ఇంటి దగ్గర ఒక్కొక్క కొవ్వొత్తి వెలిగించుకున్నారు. మీరు వెలుతురు వస్తుంది కదా మీకు, ఒక కొవ్వొత్తి వెలుతురు వస్తుంది. మీరందరూ మీ కొవ్వొత్తులు తెలిసి ఇక్కడ వెలిగించారు. ఒక్కొక్కడు ఒక్కొక్క కొవ్వొత్తి పెట్టాడు. ఎంత వెలుతురు వస్తుంది ఒక్కొక్కడికి? అందరికీ వస్తుంది కదా. మరి ఎందుకు ఆ లాభం మీకు పొందటానికి ఇష్టపడలేదు అంటే మంద భాగ్య, అదృష్టహీనులం కనుక. మనకి ఇష్టం లేదు అది. సామూహికంగా చేయమని చెప్తారు అక్కడ, చెయ్యి అక్కడ సాధనలని. భవిష్యత్ ఏం చెప్పారు ఆయన, ఆవిడ ఫేట్, కొన్ని జన్మల వరకు నీకు పిల్లలు పుట్టరు, ఎన్నిసార్లు నేను చూసినా నీకు కనిపించటం లేదు అన్నటువంటి ఆవిడికి 11 ఏళ్లలోనే ఎప్పుడు మళ్ళా పిల్లలు పుట్టారు. ఫేట్ మారింది. ఎందువల్ల అంటే సామూహిక జీవితం ఉంది కనుక. భారతదేశం యొక్క దౌర్భాగ్యం ఏంటి అంటే మా ఇంట్లో చేసుకుంటాం అనేటువంటి దౌర్భాగ్యం ఇప్పటికీ పోవటం లేదు. నేను వ్యక్తిగతంగా సాధన చేసుకుంటాను అనేటటువంటిది రామకృష్ణ పరమహంస ఎత్తిపారేశాడు. దాన్ని వ్యక్తిగతంగా నువ్వు సాధన చేసుకోవద్దు, ప్రాక్టీస్ చేసుకో, తేడా అర్థం చేసుకో. సామూహికంగా తపస్సులు చేసుకోండి, సాధనలు సామూహికంగా చేసుకోండి. భగవద్గీతలో కూడా అందుకే చెప్తాడు అది, అపి పుట్టాలి చచ్చిపోతే ఏమవుతుంది అని అడుగుతాడు. ఏతద్ది దుర్లభతరం శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోపి జాయతే అదివా యోగినామేవ కులో భవతి ధీమత. యోగి కులంలో పుట్టడం చాలా కష్టం అంటాడు. యోగ సాధకుడు కాదు, యోగి కులం. కులం అంటే అర్థం ఏంటి? ఒకడా మొత్తం గ్రూప్. యోగుల యొక్క కులంలో మనం చేరలేకపోతున్నాం, అది అర్థం చేసుకోండి. అందరం సాధకులమే, అందరం భగవద్భక్తులమే కాదు, అందరం రాక్షసులమే. రావణాసుడు ఒంటరిగా తపస్సు చేశాడు, హిరణ్యాక్షుడు ఒంటరిగా తపస్సు చేశాడు, రాక్షసులందరూ ఒంటరిగా తపస్సు చేశారు, ఋషుల ఆశ్రమాల్లో కలిసి చేశారు. కలిసి చేసేది తపస్సు ఋషులది, ఒంటరిగా చేసేది రాక్షసులది. మీరు ఒంటరిగా మీ మీ ఇళ్లలో సాధన చేస్తే మీరు రాక్షసులే అనేటటువంటిది అర్థం చేసుకోండి, మంద భాగ్య. కానీ ఆ సామూహికంగా గాయత్రి అవి చేయటం వల్ల అనేక జన్మల నుంచి పిల్లలు పుట్టరు అని ఆయనే స్వయంగా చేత్తో రాశారు. అవసరం చూపించమ్మాది, అది మారింది. కానీ మారటానికి కారణం ఏంటి? మళ్ళా నువ్వు కలిసి చేసేటటువంటి ప్రయత్నమే. కలిసి చేయటానికి నాకు వీలు దొరకటం లేదు, మళ్ళా బావిలో నీళ్ళు వచ్చేస్తాయి. బావిలో నీళ్ళు వస్తే ఎవడేం చేయగలడు? ఆ బావిలో నీళ్లు కావాలా, ఈ బావిలో నీళ్లు కావాలా మీరు నిర్ణయించుకోండి. తరుణీ ప్రభుత గేహే శాలకో బుద్ధిదాయక కన్యా విక్రేణే లోభ దంపతీనాంచ కంకణం. దీన్ని మనం స్పెషల్ గా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. తరుణీ ప్రభుత గేహే, ఇంట్లో ఎవరికి ఇంపార్టెన్స్? భార్య ఏం చెప్తే అది, మిగతా వాళ్ళు ఏం చెప్పినా మేము వినం. శాలకో బుద్ధిదాయక, శాల హిందీలో ఒక తిట్టు కూడా అది. శాల అంటే ఎవడు? భావం మరిది బుద్ధిదాయక, గాయత్రి మంత్రం కాదు, ధీర యోన ప్రచోదయాత్ కాదు. ఎవడు బుద్ధిని ప్రచోదనం చేస్తాడు? భావం మరిది. కన్యా విక్రయణే లోభాత్, లోభము కోసము కన్యల్ని అమ్ముకుంటారు. దంపతీనాంచి కల్కనం, పెళ్ళయింది అంటే అర్థం ఏంటంటే కొట్టుకోవటం స్టార్ట్. పాపం అప్పుడే రాశాడు వ్యాసుడు. సరే మనం ఏమీ గాభరా పడక్కర్లేదు, ఈ బావిలో నీళ్లు తాగేసే విధంగా కొట్టుకోవటానికి పర్మిషన్ ఇచ్చాడు అనుకోవచ్చు. అంచేత ఇది అర్థమైపోయింది కదా, ఈ మనస్సులు మారాలి, అదే అర్థం చేసుకోండి. అందుకు ఇదంతా చెప్పేది ఆశ్రమాయవ నైరుద్ధా స్థీర్థాని సరితస్తదా దేవతాయత నాన్యత్ర దుష్టే నష్టాని భూరిష. ఆశ్రమాలు, తీర్థములు, నదులు, దేవాలయాలు యవనుల ద్వారా ఆక్రమించబడ్డాయి. మళ్ళీ అక్కడ ఏమేం చెప్పాడో చూడండి జాగ్రత్తగా. ఆశ్రమా, తీర్థాః, సరిత, నదులు, దేవతాయతనాన్యత్ర, దేవతాయతనాలంటే దేవాలయాలు, ఇవన్నీ కూడా భౌతిక సుఖాపేక్ష కలిగిన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. జరుగుతోందంతే కదా. ముఖ్యంగా నదుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. నదుల గురించి మనం చాలా జాగ్రత్తగా తర్వాత ఆలోచించుకుందాం. దుష్టే నష్టాని భూరిశ, ఈ విధంగా అనేక మంది దుష్టులు రకరకాలైనటువంటి నాశనమైనటువంటి మార్గంలో ప్రపంచాన్ని తీసుకెళ్తున్నారు. న యోగి నైవ సిద్ధోవా న జ్ఞాని సక్రియో నర కలిదావా నలైనాద్య సాధనం భస్మకాంగతం. కలియుగము అనేటటువంటి దావానునం వల్ల సాధనా మార్గాలన్నీ కూడా భస్మమైపోయాయి. ఏవేవి భస్మైపోయి, న యోగి, యోగి అనేటటువంటి వాడు ఎవడూ లేడు, నా సిద్ధో, సిద్ధుడు అనేటటువంటి వాడు ఎవడూ లేడు, నా జ్ఞాని, జ్ఞాని అనేటటువంటి వాడు ఎవడూ లేదు, సత్క్రియో ఉన్నారా, కొన్ని మంచి పనులు ఎవడైనా చేసేవాడు ఉన్నా అంటే వాడు లేడు. ఇది నాలుగు 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 ఐదు 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 ఏమేమి వస్తున్నాయో మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ముఖ్యంగా దీన్ని రేపు ఈ ఐదారేళ్లలో కనుక మీరు మాస్టరీ చేసుకుంటే మీరు కోట్లు కోట్లు సంపాదించుకోవచ్చు. భౌతికమైనటువంటి ఫలాపేక్షత అయినా నేర్చుకోండి, అప్పుడు నేర్చుకుంటా ఉంటారు మీరు. ఇప్పుడు డీపీపీ తెలుగు నేర్చుకుంటాం అనేటట్టే చాలా మంది ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తారు, కానీ అయితే మానేద్దామా, నేనేం చెప్పటం లేదు, బెటర్ లేట్ దెన్ నెవర్. అలాగా ఈ భాగవత విజ్ఞానము, భాగవతీ విద్య, చేతనత్వ విజ్ఞానాన్ని అర్థం చేసుకోండి. డే టు డే లైఫ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు తప్ప ఎక్కడో హిమాలయాలు అడ్రస్ ఇవ్వటం లేదు. ఏమేం చెప్పాడు పైన, తరుణి ప్రభుత గేహే, ఆడదాని రాజ్యం అవుతుంది అంటే ఆడవాళ్ళని కించపరచటం లేదు. అక్కడ గాయత్రి మాత ఆడదే, దుర్గాదేవి ఆడదే, ఋషులందరూ పూజించింది స్త్రీశక్తినే, కానీ బావిలో నీళ్లు తాగిన స్త్రీశక్తిని కాదు. తేడా అక్కడ అంతే. అంతకంటే బావిలో నీళ్లు తాగారా తాగలేదా అని తప్ప మిగతా దేం లేదు. అక్కడ శాలకో బుద్ధిదాయక, భావమర్ధుల యొక్క అడ్వైస్. కన్యా విక్రయణ తెలుస్తుంది కదా, దంపతి అయిన అంచె కల్కనం. దంపతులు పెళ్లి అయిపోయింది అనగానే తక్షణం దెబ్బలాట స్టార్ట్. అంతవరకు దెబ్బలాడుకోరు. ఇంచేత వ్యాసుడు చెప్పాడు. మీరు ఏం చెప్పాడు, పెళ్లి అయిపోయిన తర్వాత దెబ్బలాడుకోమన్నాడు. అంచేత మీరందరూ కూడా వ్యాసభక్తులే. నయోగి నైవ సిద్ధోవా న జ్ఞాని సత్క్రియోన కలి, టైం చూసుకున్నా, కలి దామానలేనాద్య సాధనం భస్మ. ఇంత టైం ఐదు నిమిషాలన, అత్తశూల జనపద శివశూల ద్విజాతయ కామిన్య కేశ శూన్యాన్య సంభవంతి కళావిహ. అత్తశూల జనపద, అన్నాన్ని అమ్ముకుంటారు. అన్నాన్ని అమ్ముకోవటం అంటే మీ విద్యని మనం ఇప్పుడు అన్నం కోసమే అమ్ముకుంటున్నాము, అది అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు చదివేటటువంటి చదువులు మీకు కూడి పెట్టవు అంటే మీరు ఆ చదువులు చదవరు కదా. అత్తశూల, తిండి కోసం మాత్రమే విద్య నేర్చుకుంటారు. శివశూల ద్విజాతయ, బ్రాహ్మణులు ఏం చేస్తారు, వేద విజ్ఞానాన్ని డబ్బు కమ్ముకుంటారు. వేద విజ్ఞానము, బ్రాహ్మణులు అంటే ఏంటో మనం చాలాసార్లు చదువుకున్నాం, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వ్యాసులు రాసినప్పుడు ఉండేటటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా పంచములే. నాలుగు వర్ణముల వాళ్ళల్లో ఏ వర్ణము వాడు ఇప్పుడు జీవించి లేడు. అనవసరంగా కొట్టుకు చూస్తున్నారు, అది పాఖండం అంటే. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు, వైశ్యుడు వైశ్యుడు కాదు, శూద్రుడు శూద్రుడు కాదు, క్షత్రియుడు క్షత్రియుడు కాదు. కానీ మేము క్షత్రియులం బ్రాహ్మణులు అనుకుంటూ ఉంటే అలాంటి మూర్ఖులు ఎందుకు, ఆ మూర్ఖత్వం వచ్చింది అంటే బావిలో నీళ్ళు తాగారు. అందరూ ఉన్నవాళ్ళు ఎవరు అంటే పంచములు. వాళ్ళే రాజ్యం చేస్తారని చెప్పాడు. ఎందుకంటే ఉన్నవాళ్ళు పంచములే, కానీ వీళ్ళందరూ మేము పంచములు తప్ప మిగతా వాళ్ళం అని చెప్పుకుని వస్తున్నారు. వీళ్ళని మీరు కరెక్ట్ చేయాలి. అసలు మీరు ఎవరూ కాదయ్యా బాబు, మీరెవరూ కాదు. ఉన్నవాళ్ళు పంచములే. నాలుగు రకాలైనటువంటి వర్ణములు ఉండేటటువంటి జాతి ఎప్పుడు ఆవిర్భవిస్తుందో మనకి తెలియదు. ఆ జాతి ఆవిర్భవించినప్పుడు పురుష సూక్తం ఆవిర్భవిస్తుంది.
అంతవరకు పురుష సూక్తం లేదు, వేద విజ్ఞానం లేదు. పురుష సూక్తంలో నాలుగు చెప్పబడున్నాయి. ఏంటా శ్లోకం? ఒకే శరీరం యొక్క నాలుగు భాగాలు. ఇందులో ఏ భాగం తీసేయమంటారు చెప్పండి? తల తీసేస్తే బ్రాహ్మణ్ బతడు, తొడలు తీసేస్తే, కళ్ళు తీసేస్తే, ఇందులో ఏం తీసేయమంటారు? చేతులు తీసేద్దాం, అప్పుడు ఆడిపోతాడు క్షత్రియుడు. ఇందుకే ఎవరిని తీసేయమంటారు ఇప్పుడు? ఎవరు అక్కర్లేదో మీకు చెప్పండి. మీరు మూర్ఖత్వం నుంచి మీరు బయటపడేయాలి, కానీ మనుషులు ఆ మూర్ఖత్వానికి మళ్ళా మీరు ఆద్యం పోస్తారేంటి? సత్యం లేకపోవటం వల్ల రైటర్స్ కరెక్ట్గా చెప్పటం లేదు, మనకి చెప్పలేదు. మీరు అర్థం చేసుకోవచ్చు కదా, ఈ భాగవతం అందుకు సార్ ఇదంతా ఇక్కడ చెప్పింది, నేను సొంతంగా ఏం చెప్తున్నా? చదవలేదు, ఎప్పుడు చదవలేదు? ముసరాలు అయ్యాక, కళ్ళు కనిపించకపోయాక. ఏం చదువుతావు అప్పుడు నువ్వు? అట్టశూల జనపద శివశూలాద్విజాత కామిన్యకేశూలిన్య సంభవంతి కళాద్య. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి మూడు, ఇంత ముఖ్యమైనటువంటి మూడు, విద్యను నేర్పేటటువంటి వాడు, అన్నాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు, ఈ విద్యను అన్నాన్ని ఉపయోగించి రాజ్యం వెళ్ళేటటువంటి వాడు, వీళ్ళు ముగ్గురు కూడా రాంగ్ ట్రాక్ లో పడిపోయారు. ఏవం పశ్యన్ కలే దోషాం పర్యటన్ నివహన్ పర్యటన్ నవనీమహం యామునం తదమాపన్నో ఎత్ర లీలాహరేరభు. ఇదంతా చేసుకుంటూ చూసుకుంటూ, అయ్యో ఇలా అయిపోయిందే పృథ్వీ అంతా, నేను యమునా నది ఒడ్డుకు వెళ్ళాను. తత్రాశ్చర్యమయం దృష్టం శ్రూయతాం తన్మునీశ్వరా ఏకాతరుణి తత్రా నిషణా చిన్న మానస. అక్కడ యమునా నది ఒడ్డున కృష్ణుడు ఆడుకున్నటువంటి యమునా నది ఒడ్డున ఒక యువతిని చూశాను. చాలా విషాదంతో ఆవిడ కూర్చునున్నది. వృద్ధో ద్రౌపది తో పార్శ్వే నిశ్వ సంతాపచేతనం శిశూషంతి ప్రబోధంతి రుదతి శతయోపుర. అక్కడ ఇద్దరు వృద్ధులు సోషగిలి పడిపోయి ఉన్నారు. ఆ యువతి వాళ్ళకి సేవ చేస్తోంది, ఏడుస్తోంది, బాధపడుతోంది, అన్ని చేసుకుంటోంది. యమునా నది ఒడ్డున ఒక యువతి ఉంది. ఆ యువతి ఇద్దరు వృద్ధులకి సపర్యలు చేస్తోంది, ఏడుస్తోంది, బాధపడుతోంది. దశ దిక్షు నిరీక్షంతి రక్షితారమ్య జంగపు వీద్యమాన శతస్త్రీభి బోధ్యమాన మహుర్ము. పది దిశలు చూసుకుంటూ ఆ యువతి వాళ్ళకి విసినకథ పెట్టి విసురుతో వృద్ధులకి తనను రక్షించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని ఎదురు చూస్తోంది. దృష్ట్వా దూరాద్గతం సోహం కౌతుకేన తదంతికాం మాం దృష్ట్వా చోకిత బాలా విహ్వలా చాబ్రవీద్వశ. దూరం నుంచి ఇదంతా చూస్తూ, ఈ యువత ఏంటి ఇలా ఏడుస్తోంది ఏంటి, అన్ని వైపులా చూస్తూ, వాటికి సేవ చేస్తోంది ఏంటి అని చెప్పి కుతూహల వచ్చాట నేను ఆ యువతి దగ్గరికి వెళ్ళి, ఆ యువతి లేచి నుంచున్నది నెక్స్ట్ వీక్, అంతేగా సస్పెన్స్ అనమాట. ఆ యువతి లేచి నుంచుని ఏం చేసింది? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంత నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే పత్రాణి పశ్యంతి మా కష్టే దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతః శరదాం శతం. ఓం శాంతే శాంతే శాంతే.